భద్రం కర్ణేభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః.
193వ పేజీ 20వ కారిక.
బీజాంకురాఖ్యో దృష్టాంతః సదా సాధ్య సమో హి సః నహి సాధ్య సమో హేతుః సిద్ధౌ సాధ్యస్య యుజ్యతే.
బ్రహ్మ కార్యం ఈ జగత్తు అనేటువంటి అభిప్రాయాన్ని గౌడపాదాచార్యుల వారు నిషేధించారు. మొదట ఈ అలాత శాంతి ప్రకరణంలో కొన్ని సృష్టివాదాలని నిషేధిస్తున్నారు. ఈ సృష్టి ఎలా జరిగింది, దీనికి ఎవరు కారణం అంటే, మొదట ఒక సిద్ధాంతాన్ని నిషేధించాం. ఎవరంటే వాళ్ళు బ్రహ్మమే ఈ జగత్తుకు కార్యం, అంటే ఈ జగత్ అనే కార్యం బ్రహ్మ నుంచి వచ్చింది. బ్రహ్మ కార్యం జగత్ అని అర్థం. కార్యం అంటే ఏమన్నాం, ఒక దాని నుంచి ఒకటి పుడితే దాన్ని కార్యం అంటాం. మట్టి నుంచి ఘటం పుట్టింది కాబట్టి ఘటం కార్యం. ఈ జగత్తు కూడా కార్యం. దీని యొక్క కారణం బ్రహ్మ అన్నారు కొంతమంది. బ్రహ్మ కార్యం జగత్ అంటే ఈ సృష్టి అనే జగత్తు బ్రహ్మ నుంచి వచ్చింది అంటే కాదు అన్నాం. బ్రహ్మ కారణం కాదు, ఈ బ్రహ్మ యొక్క కార్యం జగత్తు కాదు అని నిషేధించాం మొదట. తర్వాత రెండవ సిద్ధాంతం, అన్ని సృష్టి సిద్ధాంతాలు అసంబద్ధమైనవే. అది ఒక విషయం. అన్ని సృష్టి సిద్ధాంతాలు, ఏ సృష్టి సిద్ధాంతమైనా కూడా అసంబద్ధం ఉన్నాం, అంటే సంబద్ధం కాదు, సమ్మతం కాదు, సరి అయినది కాదు. తర్వాత రెండవ వాదం ఏమిటి, అసత్కార్యవాదం. న్యాయ వైశేషికుల అసత్కార్యవాదాన్ని నిషేధించాం, అది కూడా సరి అయినది కాదు అన్నాం. మూడవ వాదం ఏమిటి, సాంఖ్యయోగుల యొక్క సత్కార్యవాదాన్ని కూడా నిషేధించాం. ఈ జగత్తు సత్తు యొక్క కార్యం, ఉన్నదే అంతకుముందు వచ్చినది అన్నారు వాళ్ళు. న్యాయ వైశేషికులు అసత్తు యొక్క కార్యం, ఈ జగత్తు లేని జగత్తు వచ్చింది అన్నాడు. పరమాణువు నుంచి, ప్రకృతి నుంచి వచ్చింది ఈ జగత్తు అన్నాడు సాంఖ్యుడు. వాళ్ళందరినీ కూడా నిషేధించాం. ఇప్పుడు నాలుగవదైనటువంటి వైదిక సృష్టి, వేదాలలో చెప్పబడినటువంటి సృష్టి ఏమిటది, మన కర్మ వలనే జన్మలు వచ్చినాయి, జీవులందరూ పుట్టారు అనే సిద్ధాంతం చాలా కష్టం. సాంఖ్యుల్ని యోగ వైశేషికుల్ని తొలగిస్తాం, కానీ వేదంలో చెప్పబడినటువంటి సృష్టిని గురించే నిషేధించడం అంటే కష్టమే కదా. అక్కడ ఏం చూసాం పోయిన వారం, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం చూసాం. ఈశ్వర కార్యవాదం అంటారు దీన్ని. ఈశ్వర కార్యం నుంచి కర్మకార్యం వరకు వచ్చాం. ఈశ్వరుడే ఈ జగత్తుకి కార్యం, అంటే ఈశ్వరుడే ఈ జగత్ అనే కార్యానికి కారణం అన్నారు. ఈశ్వర కార్యం అంటే ఏమిటి, ఈ జగత్తు ఈశ్వరుని యొక్క కార్యం అని అర్థం. ఈశ్వర కార్యం అంటే ఏమిటి, ఈ జగత్తు ఈశ్వరుడి చేత చెయ్యబడినటువంటిది అన్నారు. ఈశ్వర కార్యం అక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాం మనం? ఈశ్వరుడి చేత చేయబడలేదని చెప్పేశాం పోయిన వారం. కర్మకు వచ్చాం. కర్మ వల్ల చేయబడింది అంటే కర్మ వల్ల కూడా చేయబడలేదు. ఈ కర్మ సిద్ధాంతం దగ్గరికి వచ్చేటప్పటికీ 4-5 విషయాలు చూసాం. అంతా చాలా కష్టమైన విషయాలు. ఏమేమి చూసామంటే ఒక్కసారి రివైజ్ చేస్తాను. అని 14-23 వరకు కర్మ సిద్ధాంతాన్ని, కర్మ ఈ సృష్టికి కారణం అనడం సమంజసం కాదని చెప్పాం. ఏమిటంటే కర్మ సృష్టికి మూల కారణం. ఒక సలహా ఇచ్చాడు ఒకరు. మొదటో సలహా కర్మ గురించి. మొదటి సలహా ఏమిటి? కర్మే ఈ సృష్టికి కారణం అన్నారు మొదటి సలహా. దానికి మనం ఏం సమాధానం చెప్పాం? శరీరం లేకుండా కర్మ అనేటువంటిది ఈ సృష్టికి కారణం కాలేదు. శరీరం లేకుండా కర్మ మాత్రం ఈ సృష్టికి ఎట్లా కారణం అవుతుందండి? శరీరం లేకుండా కర్మ ఏమన్నా చేయగలదా? కనుక కర్మ అనేది సృష్టికి కారణం కాదు శరీరం లేకుండా. సరే, రెండవ సలహా ఇచ్చాడు. శరీరమే సృష్టికి కారణం అందామే అన్న. శరీరమే సృష్టికి కారణం అని అంటావా అంటే, కర్మ లేకుండా శరీరం రాదు కనుక, కర్మ లేకుండా శరీరం రాదు కనుక శరీరమే ఈ సృష్టికి కారణం అని చెప్పి అనలేవు. ఇది రెండవ సలహాకి మనం ఇచ్చిన సమాధానం. శరీరమే సృష్టికి మొదటి కారణం. అంటే ఈ రకరకాలైన శరీరాలు అనేక విధాలైనవి రావడానికి కారణం ఏమిటి అంటే, ఏం చెప్తావు నువ్వు? వివిధ రకాలైనటువంటి శరీరాలు వస్తున్నాయి కదా ఈ సృష్టిలో. కనుక శరీరమే కారణం అనడానికి వీల్లేదు. మూడవ సలహా ఏమిచ్చారు వాళ్ళంటే, కర్మ శరీరం ఒకేసారి పుట్టినాయి అన్నాం. కర్మ శరీరం ఒకేసారి యుగపత్ అని అంటే అది కూడా సరి అయినది కాదు అని చెప్పాం. ఎందుకంటే కర్మకి జన్మ రెండు కలిసి చేయాలంటే వాటికి ఒక కారణం ఉండాలి. కమల పిల్లలు పుట్టినట్టు ఎవరికి ఎవరు కారణం? కమల పిల్లలు పుడితే ఎవరికి ఎవరు కారణం? రెండు కొమ్ములు పుడితే ఆవు మీద ఎవరికి ఎవరు కారణం అవుతారు? కర్మ జన్మ రెండు ఒకేసారి జగత్తుకు కారణం అంటే ఆ రెండింటికి కారణం నువ్వు చెప్పాలి కదా. కర్మ జన్మ ఎట్లా వచ్చినాయి చెప్పకుండా కర్మ జన్మ సృష్టికి కారణం అంటే, నాకు మూల కారణం కావాలి. కర్మ జన్మకి కారణం ఎవరు చెప్పాలి? అక్కడ సమాధానం చెప్పలేవు. తర్వాత 4వ సలహా ఇచ్చారు. ఒకరికొకరు మ్యూచువల్, పరస్పరం, ఇతరేతర అన్నారు. పరస్పరం ఇద్దరు ఒకరికొకరు, కర్మ శరీరం, శరీరం కర్మ ఈ ఇద్దరు కలిసి ఒకరికొకరు కారణం అంటే, కొడుకుకి తండ్రి ఎట్లా కారణం అవుతాడో తండ్రికి కొడుకు కారణం అవుతాడా? కొడుకుకి తండ్రి కారణం కావచ్చు, కానీ తండ్రికి కొడుకు కారణం కాదు కదా. కనుక పరస్పరం అనేది కూడా అసమంజసం అన్నాం. ఇంకొక సలహా ఇచ్చాడు. సలహా ఇస్తూనే ఉంటారు. సలహాలు ఇవ్వడానికి ఏముంది, ఖర్చు లేదు కదా. సలహాలు ఎన్నైనా ఇవ్వవచ్చు. సరే, ఇంకొక సలహా ఏమిచ్చారు అంటే, 5వ సలహా, శరీరం కర్మ ఇవి ఒకదాని నుంచి ఒకటి వచ్చినాయి అన్నాడు. శరీరం మొదటి శరీరం నుంచి మొదటి కర్మ వచ్చింది. ఆ కర్మ ఏం చేసింది? రెండో శరీరాన్ని ఇచ్చింది. రెండో శరీరం ఏం చేసింది? మళ్ళీ కర్మ చేసింది. అప్పుడు రెండో కర్మ ఏం చేసింది? మూడో శరీరాన్ని ఇచ్చింది. మూడో శరీరం ఏం చేసింది? రెండో కర్మను చేసింది. ఆ శరీరం మళ్ళీ మూడో కర్మ. ఇట్లా శరీరం కర్మ, శరీరం కర్మ ప్రవాహం అన్నాడు. ఇలా చెప్పినా కూడా దోషమే అన్నాం. ఏమిటి ఆ దోషం చెప్పామంటే, అనవస్థా దోషం. ఎక్కడ ముగిస్తుంది ఇది? జన్మ నుంచి జన్మ కర్మ జన్మ కర్మ ఇట్లా గొలుసు చెప్పుకుంటూనే పోతే అది ఎక్కడ ముగుస్తుంది అన్నారు. ముగింపు ఒకటి ఉండాలి కదా, కన్క్లూషన్ ఉండాలి కదా, దానికి ఒక ముగింపు ఉండాలి కదా. ఎక్కడ ముగుస్తుంది అంటే దానికి నువ్వు సమాధానం చెప్పలేవు. ఎందుకంటే ఈ రెండో కర్మ నుంచి మూడో శరీరం, మూడో శరీరం నుంచి మూడో కర్మ, మూడో కర్మ నుంచి నాలుగో శరీరం, నాలుగో కర్మ నుంచి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనవస్థా దోషం కదా. ప్రశ్న వస్తూనే ఉంటుంది. దానికి కారణం ఎవరంటే ఇది, దీనికి కారణం అంటే ప్రశ్న వస్తూనే ఉంటుంది. ప్రశ్న నిలవదు, అదే ముగింపు లేకపోవడం. ప్రశ్న వేస్తూనే ఉంటే దానికి ముగింపు లేనట్లే కదా. ప్రశ్నలు ఆగిపోవాలి ఒక చోట. అట్లా ఆగవు. ఇలా కనుక అనవస్థా దోషం వస్తే ఇన్ఫినిట్ రిగ్రెషన్ అంటారు, కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. అందుకని మూల కారణం నువ్వు చెప్పలేవు. ఆరవ సలహా ఇచ్చాడు, ఈ మూల కారణం అనే ప్రశ్నే తప్పు, నువ్వు అట్లా అడగవాక అంటున్నాడు. ఆరవ సలహా ఏమిటి, అసలు మూల కారణం ఏమిటి, ఫండమెంటల్ కాజ్ ఎందుకని అడుగుతావు అవన్నీ, మూల కారణమే వద్దు, ఇది అనాది అన్నాడు. అనాది అంటే ఏమిటి, న ఆదిహి యస్య, దేనికైతే ఆది లేదో, మొదలు లేదో. అక్కడ ఇక్కడ ఆది అంటే రెండు అర్థాలు చూసుకోవాలి మనం. ఆది ఇప్పుడు కర్మ, జన్మ, ప్రవాహం, ఈ మూడు కూడా ఇది అనాది అన్నావు. అనాది అనేటువంటిది విశేషణం, విశేషణం అంటారు. కర్మ అనాది, అనాది అయినటువంటి కర్మ. జన్మ అనాది, ప్రవాహం అనాది. ఇప్పుడు ఈ అనాది విశేషణం కర్మ అనాదియా, లేకపోతే ఈ అనాది జన్మకు తెలిసి సంబంధించిందా, లేకపోతే ఈ అనాది ప్రవాహానికి సంబంధించిందా? విశేషణం అంటే విశేషం చెప్పాలి కదా, అడ్జెక్టివ్ చెప్పామనుకోండి దానికి ఒక నౌన్ ఉండాలి కదా. ఒక అడ్జెక్టివ్ ఒక నౌన్కు ఉంటుంది, ఒక అడ్జెక్టివ్ మూడు నౌన్లకు ఉంటుందా? ఒక విశేషణం ఒక నామవాచకానికే ఉంటుంది, కానీ మూడు నామవాచకాలకు ఒకే విశేషణం ఉంటుందా? ఉండదు కదా. అప్పుడు ఈ అనాది అనేటువంటి విశేషణం అడ్జెక్టివ్ కర్మకి చెప్తావా, జన్మకి చెప్తావా, ప్రవాహానికి చెప్తావా అని మనం అడుగుతాం. ఇక్కడ అనాది అంటే ఏమిటి, కారణం. ఆది అంటే కారణం, అనాది అంటే కారణం లేదు. కర్మ జన్మ వీటికి కారణం అడగవాకు, మూల కారణం అడగవాకు. అవి అనాది అంటే వాటికి కారణం లేదు. కారణం లేనటువంటివి ఎట్లా వస్తాయి అసలు? అప్పుడు మనం ఏం చెప్పాం వాళ్ళకి అంటే, కర్మ అనాది అంటే ఏమిటి అర్థం, కర్మ ఎక్కడి నుంచి పుట్టింది, బార్న్ అవుట్ ఆఫ్ అంటారు. కర్మ ఎక్కడి నుంచి పుట్టింది అనే దానికి సమాధానం లేదు. అనాది అంటే దానికి కారణం లేదు అంటే కర్మ పుట్టింది అని చెప్పలేవు. జన్మ అనాది అన్నామనుకో, దానికి కారణం లేదు అంటే జన్మ కూడా వచ్చింది అని చెప్పలేవు, పుట్టుక లేదని అర్థం. కారణం లేదు అంటే ఏమిటి అర్థం, దానికి కారణం లేదు అంటే ఇది పుట్ట కార్యం కాదనే కదా అర్థం, పుట్టలేదనే కదా అర్థం. కనుక కారణం లేదు అంటే అది పుట్టలేదు అని అర్థం. అప్పుడు కర్మ లేదు జన్మ లేదు అన్నట్లు అవుతుంది. అనాది అంటే అనంతం అని వస్తుంది అర్థం. ఏది అనాదో అది అనంతమై ఉండాలి. అనంతమైనటువంటి ఇది కర్మ జన్మ అయితే మోక్షం రాదు నీకు. క్రిందటి వారం చెప్పాను కదా, మోక్షం అనేటువంటి ప్రశ్నే ఉండదు. ఈ కర్మ జన్మ ఉంటూనే ఉంటాయి. ఇంకా మోక్షం అనిర్మోక్ష ప్రసంగ అన్న. అనాది అయితే ఇది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కర్మ జన్మ ఇది మోక్షం అనేటటువంటి మనకు దొరకదు అన్నారు. కనుక అది కూడా అసంబద్ధమే అన్నారు. అనాది శరీరం కుదరదు, అనాది కర్మ కుదరదు. ఎందుకంటే కర్మకి శరీరం కారణం, శరీరానికి కర్మ కారణం. అప్పుడు అనాది ఎట్లా అవుతుంది? అనాది అంటే ఏమిటి, కారణం లేకపోవడం. ఇప్పుడు కర్మకు కారణం ఉందా లేదా, ఏమిటది, శరీరం. శరీరానికి కారణం ఉందా లేదా, కర్మ. అప్పుడు అనాది ఎట్లా అవుతుంది? అనాది అంటే కారణం లేకపోవటం. ఆది అంటే కారణం, అనాది అంటే కారణం లేకపోవటం. అప్పుడు కర్మ అనాది అవుతుందా? ఎందుకంటే దానికి శరీరం కారణం అయి ఉన్నది కదా, ఆది ఉన్నది, దానికి కారణం ఉన్నది. శరీరానికి కారణం కర్మ ఉన్నది, కర్మకి కారణం శరీరం ఉన్నది కదా. అట్లాంటప్పుడు నువ్వు కారణం లేదు అనాది అని ఎట్లా అంటావు అన్నారు. కాదు కాదు, ప్రవాహం అనాది అన్నాడు. ప్రవాహం అనాది, ఎప్పటి నుంచో వస్తుంది ప్రవాహం అన్నాడు. ఏది, కర్మ జన్మ ప్రవాహం సిరీస్ అన్నాడు. అలాగైనా కూడా ప్రవాహం అనేది ఏమిటి, ప్రవాహం అనేది అది ఒక కుటుంబం అనేది ఉన్నదా లేదు కదా, పోయిన వారం క్లాసు గుర్తుందా. అనాది అనేటువంటిది ప్రవాహం అంటే అనాది, ఆ ప్రవాహం అనేది లేదు అసలు. కర్మ జన్మ కాకుండా ఏమున్నది ప్రవాహం? దానికి ఉదాహరణ ఏమిటంటే ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ అన్నాడు. ఫ్రూట్ సలాడ్ ప్రవాహం లాంటిది అంటే, ఇప్పుడు అనాది ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ ఎక్కడుంది, లేదు కదా. ఈ ఒక పండు తీస్తేనేమో ద్రాక్ష, ఒక పండు తీస్తే యాపిల్, ఒక పండు తీస్తే ఒక్కొక్క పీస్ తీస్తూ ఉంటే ఒక్కొక్క పండు వస్తూ ఉంటుంది ఆ పీసు. సలాడ్ అన్నదే లేదు, ప్రవాహం కూడా అట్లాంటిదే. ఏమంటే సలాడ్ తింటారా అన్నాడు. సలాడ్ అంటే ఏమిటన్నా? ఏంటి, ద్రాక్ష పండ్లు, యాపిల్ పండ్లు, మ్యాంగో ఇన్ని ఉంటాయి, మామిడి పండ్లు. సలాడ్ అనేది ఉన్నదా? కనుక ప్రవాహం అనేది కూడా లేదు. అసలు లేని దాన్ని పోయి తీసుకెళ్ళి అనాది అని అంటావు ఏమిటి? అసలు అనాది అంటావా? అనకూడదు కదా, అది దోషమే అన్నాం. ఓ, ఇంతవరకు క్రిందటి వారం చూసాం. అప్పా, ఇప్పుడు చూసిందే చూసి మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఈ యొక్క శాస్త్రంలో ఇంతవరకు క్రిందటి వారం 19వ కారిక చివరిగా చూసాం, అది 20వ కారిక. బీజాంకురాఖ్య దృష్టాంత యదా సాధ్య సమోహి సహ సాధ్య సమహ. ఈ యొక్క ఉదాహరణ ఇది సరైనటువంటిది కాదు. ఈ ఉదాహరణం సాధ్య సమహ అంటే ఈ ఉదాహరణము అంగీకరించతగినది కాదు. సదా సాధ్య సమహ అంటే బీజం ముందా విత్తనం ముందా చెట్టు ముందా, చెట్టు ముందా విత్తనం ముందా, ఇట్లాంటి ఉదాహరణ ఇస్తారా ఎవరైనా? దానికి నువ్వు కారణం చెప్పలేవు. చెట్టుకు విత్తనం కారణమా, విత్తనానికి చెట్టు కారణమా? బీజ అంకురాఖ్య సదా సాధ్య సమహ, ఇది మనకు ఒప్పుకునేది కాదు. అంటే అది నిర్ణయించవలసినటువంటి ఉన్నది. సాధ్య సమహ సదా అంటే ఎల్లప్పుడూ దాన్ని నిరూపించవలసి ఉన్నది. ఇంకా అది ఎప్పుడు నిరూపించవలసినటువంటి క్వశ్చన్ మార్కే. ఏమిటి, చెట్టు ముందా విత్తనం ముందా? ఈ క్వశ్చన్ ఎప్పటి నుంచి వస్తున్నది అంటే కృతయుగం నుంచి వస్తున్నది. ఇంకా ఉంటూనే ఉంటుంది ఈ క్వశ్చన్ ఎట్లాగే. కనుక ఈ ప్రశ్న అనేటువంటిది, దీన్ని తీసుకెళ్ళి ఈ సృష్టికి కారణం బీజాంకురంలాగా అని చెప్తే ఆ ఉదాహరణ ఏం ఉదాహరణ? అదే ప్రశ్నలో ఉన్నది, అదే క్వశ్చన్ మార్క్లో ఉంది ఆ ఉదాహరణ. అట్లాంటి సాధ్య సమహ సదా సాధ్య సమహ ఉదాహరణ నువ్వు తీసుకురాకూడదు. ఇంకా సాధ్య సమహ అంటే ఇంకా నిరూపించడానికి అది వేచి చూస్తున్నది. ఎవరన్నా నిరూపిస్తే బాగుండు, విత్తనం ముందా చెట్టు ముందా అంటే ఎవరు చెప్పలేక మెదలకుండా కూర్చున్నారు. ఏమండి, విత్తనమే ముందండి అన్నాడు. ఏ విత్తనం ఎక్కడ వచ్చింది? చెట్టు లేకుండా. అవునండి, చెట్టే ముందు. చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది విత్తనం లేకుండా? అబ్బా, ఏమిటండి, తలకాయ తిరిగిపోతున్నది. చెట్లు పెంచుతాం, విత్తనాలు వేస్తూ ఉంటాం, చేస్తూనే ఉన్నాం, కానీ ఏది ముందు ఏది వెనకని చెప్పి నిర్ణయానికి రాలేకపోతున్నాం కదా. సదా సాధ్య సమహ అంటే అది క్వశ్చన్ మార్క్లో ఉంది నాయన. అటువంటి ఉదాహరణ తీసుకొచ్చి ఈ సృష్టికి చెప్పవాకు నువ్వు. కర్మ ముందా జన్మ ముందా అంటే ఏం చెప్తావు? కర్మేనండి ముందు అన్నాడు. ఏ, జన్మ లేకుండా కర్మ ఎట్లొస్తుందిరా అన్నాడు. అవునండి, కరెక్ట్ కరెక్ట్, జన్మే ముందు అన్నాడు. మరి జన్మ వచ్చిందంటే కర్మ ఉండి ఉంటే కదా జన్మ వస్తుంది. ఊరికి ఎట్లా వస్తుందా? ఏంటి, యాక్సిడెంటల్గా అకస్మాత్తుగా వచ్చిందండి జన్మ అన్నాడు. అకస్మాత్తుగా వచ్చిందట జన్మ అంటే అకస్మాత్ అంటే ఏంటి, దీనికి ఇది కారణం అని చెప్పలేక అకస్మాత్ వచ్చిందట, అకస్మాత్తుగా వస్తుందట కర్మ. అకస్మాత్తుగా ఎలా వస్తుంది కర్మ? జన్మ అకస్మాత్తుగా రావడం అనేది అసంబద్ధం, అలా కూడా జరగదు. నేను అకస్మాత్తుగా జరగడానికి ఏమన్నా హాయిగా ఉంటే పర్వాలే, ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ప్రపంచంలో. కనుక అకస్మాత్తుగా అనేటువంటిది కూడా సమంజసం కాదు. నహి సాధ్య సమో హేతు సిద్ధౌ సాధ్య సమా సాధ్యస్య యుజ్యతే. కనుక ఈ ఉదాహరణము మనకు ఉపయోగం లేదు, ఇది ఇవ్వడం సరికాదు. న యుజ్యతే, ఈ ఉదాహరణ ఇవ్వడం సరికాదు. ఏంటంటే సాధ్యస్య సిద్ధౌ, సాధ్యస్య సిద్ధౌ మీన్స్ అది సిద్ధించడానికి ఇంకా వేచి చూస్తున్నది. దాన్ని నువ్వు తీసుకెళ్ళి ఇక్కడ మాకు ఉదాహరణగా ఇవ్వకూడదు, అది ఇంకా వేచి చూస్తున్నది ఆ ఉదాహరణ. ఎవరైనా నిరూపిస్తే బాగుండు నన్ను అని, అది నిరూపించబడేది కాదు, అది అయ్యే పని కాదు. మనం ఏమని అడిగాం? కర్మ జన్మ అని అడిగితే కర్మ ముందా జన్మ ముందా అంటే అన్ని రకాలు చెప్పావు. ఇవన్నీ తట్టుకోలేక నువ్వేం చేసావు? ఏమండి, చెట్టు విత్తనం లాగా అన్నావు అన్నావు. అయ్యో ఇది ఎంత సమస్యో అది అంత సమస్య. ఇందులో ఎన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయో అందులో అన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కనుక అట్లాంటి ఉదాహరణను చెప్తావేమిటయ్యా, మళ్ళీ నాకు ఇంకా ప్రశ్నలు వస్తాయి అన్నాడు. తర్వాత కారిక చదువుతాం. 21.
పూర్వాపరాపరి జ్ఞానం అజాతే పరిదీపకం జాయమానాద్ధి వై ధర్మాత్ కథం పూర్వం న గృహ్యతే.
పూర్వాపర అపరిజ్ఞానం అన్నారు. నీకు అజ్ఞానం చాలా ఎక్కువగా ఉంది. పూర్వ అపరం అంటే ముందు వెనకలు తెలియకుండా అని అర్థం. ఏమిట్రా ముందు వెనక తెలియకుండా మాట్లాడతావు అంటుంటారు చూసారా. ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతి కూడా ద్వైతి మాట్లాడేది ముందు వెనక తెలియకుండా మాట్లాడుతున్నాడు. కర్మ ముందా జన్మ ముందా జన్మ ముందా కర్మ ముందా అని ఏది తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు కూడా. పూర్వాపర అపరిజ్ఞానం దేని గురించి? ఈ యొక్క కర్మ జన్మను గురించి నీకు ఎటువంటి జ్ఞానము లేదు. అజాతేహే ఈ యొక్క జన్మ లేనటువంటి అనాది అనాది అంటున్నావు కదా, ఇది ఎప్పటి నుంచో ఉంటుంది, దీనికి కారణం లేదు. దేని గురించి చెప్తున్నాను? బ్రహ్మము అజాతి అయినటువంటి జన్మ లేనటువంటి బ్రహ్మానికి నువ్వు జన్మ కర్మ ఇవన్నీ మాట్లాడుతున్నావు వెనుక ముందు తెలియకుండా అని అర్థం. అయోమయంలో ఉన్నావు అని అర్థం. ఒక మాట చెప్పాలంటే అయోమయం గందరగోళం అని అర్థం. కనుక అజాతేహే ఈ జన్మ లేనటువంటి అంటే ఈ యొక్క సిద్ధాంతం కర్మ సిద్ధాంతం దీనికి కారణం అనేటటువంటి ఆ యొక్క సిద్ధాంతమే తప్పు. కనుక కార్యకారణ యొక్క ఆవేశాన్ని నుంచి బయటపడు అంటున్నాం. నిన్ను ఆవహించింది అంటున్నాం. ఒక్కొక్కడికి ఆవహిస్తుంటుంది చూసారా, ఆవహించడం. వీళ్ళకేం ఆవహించిందంటే కర్మ జన్మ సిద్ధాంతం వాళ్ళకి కార్యకారణం ఆవహించింది. హేతు ఫల ఆవేశ, ఆవేశం అంటే ఆవహించడం. అట్లాంటిది నిన్ను ఆవహించింది. పూర్వాపరాలు తెలియకుండా మాట్లాడుతున్నావు. జాయమానాద్ధి వై ధర్మాత్ కథం పూర్వం న గృహ్యతే అన్నారు. కథం పూర్వం అంటే పూర్వం అంటే కారణం. జాయమానాత్ ధర్మాత్, జాయమానాత్ ధర్మం అంటే పుట్టిన దాన్ని గురించి దానికి కారణం ఏమిటి నువ్వు చెప్పలేవేమిటి? జాయమానత అంటే ఏదైతే పుట్టిందో, జాయమానాత్ ధర్మాత్ ఈ అంత జగత్తు చూసి పుట్టింది పుట్టింది అంటున్నావా? ఈ పుట్టింది అన్నప్పుడు అసలు దానికి కారణమే నువ్వు చెప్పలేకపోతున్నావు కదా, మరి ఎలా పుట్టింది పుట్టింది అంటున్నావు? ఈ జగత్తంతా పుట్టింది అనడానికి ముందు దానికి కారణం నీకు తెలుసుంటేనే కదా నువ్వు పుట్టింది అనాలి. అయ్యి అసలు కారణమే తెలుసుకోకుండా పుట్టింది పుట్టిందని ఎందుకు అంటున్నావు అని అడుగుతున్నారు. ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నావు కదా, నీకు ఏం తెలియదు కదా, ఈ జగత్తు పుట్టిందండి అన్నాడు. ఎవడు చెప్పారయ్యా నీకంటే? ఎలా చెప్తున్నావు అంటే ఏం తెలియడంలా. ఇన్ని ప్రశ్నలు వేస్తుంటే ఒక ప్రశ్నకి మరొక ప్రశ్న సందేహమే వస్తున్నది కానీ సమాధానం రావడం లేదు. పూర్వం జాయమానాత్ ధర్మాత్, పూర్వం అంటే కారణం, అంటే కారణం కార్యానికి ముందు ఉన్నది. జగత్తు రావడానికి జగత్తు వచ్చిందన్నావు అంటే దీనికి కారణం ఏదో ఉండాలి కదా, ఆ కారణం ఉండి ఉండాలి కదా, ఆ కారణాన్ని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు అని అడుగుతున్నారు. కథం న గృహ్యతే జాయమానాత్ ధర్మాత్ పూర్వం కథం న గృహ్యతే, నువ్వు ఎందుకు ఆ కారణాన్ని గ్రహించలేకపోతున్నావు, ఎందుకు గ్రహించలేకపోతున్నావు? అదే తెలియడం లేదండి అన్నాడు వాడు. ఎందుకు గ్రహించలేకపోతున్నావు అంటే తెలియడం లేదన్నాడు. తర్వాత 22వ కారిక.
స్వతో వా పరతో వాపి న కించిద్ వస్తు జాయతే సదసత్ సదసద్వాపి నకించిద్ వస్తు జాయతే.
చీకటి అనేది ఉన్నదా లేదా ప్రశ్న, ఇక్కడ కాదు ఊరికే చెప్తున్నా. చీకటి ఉన్నదా లేదా? ఉన్నదండి అన్నాడు. చీకటి ఉంటే ఆ చీకటిలో ఉన్న వస్తువు తెలియాలి కదా మనకు, చెప్పండి. చీకటి ఉన్నదా లేదా? ఉన్నది. మరి చీకటి ఉంటే ఆ వస్తువు మనకు తెలియాలి కదా, ఉన్నది తెలియాలి కదా మనకు. చీకటి తెలుస్తున్నదా అన్నాడు. ఏమి తెలియనిది ఏదో అదే చీకటి. ఉంటే తెలియాలి కదండి. చీకటి ఉన్నదా లేదా అంటే ఉన్నదండి అన్నాడు. ఉంటే కనపడాలి కదా అంటే కనపడుతున్నది అన్నాడు. ఎలా ఉంది చెప్పు అన్నాడు. ఏమీ కనపడనేది ఏది ఉన్నదో అదే చీకటి. అప్పుడు కనపడటం లేదని అర్థం? అప్పుడు కనపడటం లేదనే కదా అర్థం. లేదండి, చీకటి కనపడుతోంది అన్నాడు. చీకటి కనపడితే చీకటిలో ఉన్నవన్నీ కనపడాలిగా. చీకటి కనపడితే చీకటిలో ఉన్నవన్నీ కనపడాలి కదా అంటున్నాను. లేదండి, కనపడలేదు అంటే ఏమిటి అర్థం? చీకటి కనపడలేదు అని అర్థం. కనపడలేని చీకటి, కనపడని చీకటి ఉన్నదని ఎట్లా చెప్తున్నావు స్వామిని? ఏమిటి పజిల్ అని ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ కూడా తమాషాగా చెప్తున్నారు గౌడపాదాచార్యులు. వారు అడుగుతున్నారు, సరే కుండ నుంచి కుండ వచ్చిందంటావా, కుండ ఎట్లా వచ్చిందిరా అంటే కుండ నుంచి కుండ వచ్చిందండి అనగలవా? లేదు. ఘటాత్ ఘట న జాయతే. నెంబర్ వన్, ఘటన నుంచి ఘటన రాదు, కుండ నుంచి కుండ రాదు కదా, కరెక్టా? పటాత్ ఘట జాయతే, ఈ వస్త్రాన్ని నుంచి కుండ వస్తుందా? రాదు. పటాత్ వస్త్రం నుంచి కుండ రాదు. ఈ రెండు తెలుసు మనకు, సందేహం లేదు. కాదులేండి, రెండు కలిసి కొండ వస్తుంది అన్నాడు. ఘటపటాత్ ఘట జాయతే, ఈ రెండు కలిస్తే కొండ వచ్చిందా అన్నాడు. అది సంబద్ధం కాదు. ఘటపటాతపి ఘట న జాయతే అన్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి. నా కించిత్ వస్తు జాయతే స్వతః. స్వతః అంటే దానికి అదిగా, స్వతంత్రంగా కుండ తనకు తానుగా పుడుతుందా అన్నాడు. ఘటాత్ ఘట స్వతహా అంటే తనకు తానుగా. కుండ తనకు తానుగా పుడుతుందా? స్వతః న జాయతే వస్తు. పోనీ పరతః, పరతః అంటే వస్త్రం నుంచి లేకపోతే పుష్పం నుంచి కుండ వచ్చిందా అంటావా? పరతః అంటే వేరొక వస్తువు నుంచి ఇంకొక వస్తువు వచ్చిందంటావా? పరతః కించిత్ వస్తు జాయతే, మరొక వస్తువు నుంచి ఇంకొకటి వస్తుందా? అది రాదు. అంటే పటాత్ నుంచి ఘటం కూడా రానట్లే, ఒక వస్తువు నుంచి ఆ వస్తువు రాదు, ఆ వస్తువు నుంచి ఆ వస్తువు రాదు. ఏమిటండి అన్నాడు. ఈ రెండు కలిసి వస్తాయి అన్నాడు. తర్వాత ఏమంటున్నారు, జాయతే యత్. మొదటిదేమో కించిత్ వస్తు స్వతః న జాయతే, పరతః న జాయతే. ఇప్పుడు ఈ రెండు కాదు అంటే రెండు రెండు కలిసి వస్తున్నాయా అంటే అది లేదన్నాడు. మిక్సర్ కూడా కాదు. మరి ఏమిటన్నాడు, సత్ న జాయతే అసత్ న జాయతే సదసత్ న జాయతే. ఉన్నది పుట్టక్కర్లేదు, అసత్ లేనిది పుట్టదు, ఉన్నది లేనిది కలిసి పుట్టలేవు. సదసత్, సత్ అంటే ఉండడం. ఉన్నది పుడుతుందా? ఉన్నది పుట్టాలా? అక్కర్లేదు. లేనిది పుడుతుందా? అసత్ న జాయతే. సదసద్, ఉన్నది లేనిది పుడుతుందండి అన్నాడు. ఉన్నది లేనిది ఎట్టా పుడుతుంది? ఉన్నది లేనిది అనేది లేదు అసలు. ఎందుకని? ఉండటం అన్నా ఉండాలి, లేకపోవడం అన్నా ఉండాలి. అప్పుడు ఉన్నది లేనిది పుట్టడం అనేది ప్రశ్న లేదు. సత్ న జాయతే, ఉన్నది పుట్టక్కర్లేదు. అసత్ న జాయతే, లేనిది పుట్టలేదు. సదసత్ న జాయతే, ఎందుకంటే సదసత్ ఉండి లేనిది లేదు. అది ఉన్నది లేదు అనేటువంటిది ఉన్నదా ఎక్కడైనా? కనుక ఉండి లేనిది సదసత్, సత్ ఉండడం, అసత్ ఉండకపోవడం, సదసత్ ఉండి లేకపోవడం అనేది కూడా పుట్టదు. ఎందుకంటే అసలు అది లేనే లేదు. కనుక ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు చూసారా గౌడపాదాచార్యుల వారు. ఎంత మేధస్సో చూడండి. అసలు ఇదే విధంగా బ్రహ్మసూత్రంలో 2వ అధ్యాయంలో 2వ పాదంలో గౌడ వ్యాసాచార్య వారు ఇదే విధంగా వాళ్ళని నిషేధిస్తారు. అది ప్రమాణం వీరికి. బ్రహ్మసూత్రం పెట్టుకొని ప్రమాణం ఇన్ని చెప్తున్నారన్నమాట. ఈ కారిక అయిపోయింది. ఇంతటితో 23 చివరిది చదువుతాం. హేతుర్న జాయతే నా దేహే ఫలం చాపి స్వభావతః ఆదిర్న విద్యతే యస్య తస్య హ్యాదిర్న విద్యతే. హేతుః న జాయతే అనాదేహే. అనాది నుంచి, కారణం లేని దాని నుంచి కార్యము రాదు. అనాది కర్మ నుంచి శరీరం పుట్టదు మనం చెప్పిందే. ఆ చెప్పింది ఇక్కడ ఇదన్నమాట. అనాది క్రిందటి వారం చెప్పాను, అనాది అంటే ఈ కారిక. ఇప్పుడు చెప్పాను అనాది గురించి, అదే ఈ కారిక. అనాది కర్మ నుంచి శరీరం పుట్టదు. ఇప్పుడు ఎన్ని ఆర్గ్యుమెంట్లు అయినాయి చూసారా? 6 చెప్పాను ఇందాక, మళ్ళీ 3 వస్తున్నాయి. ఇప్పటివరకు 6 చెప్పాను, 6 ఆర్గ్యుమెంట్లు, ఇది 6వదన్నమాట. దీని తర్వాత ఇంకా వస్తాయి, ఎన్నో లెక్క పెట్టిన మొత్తం 15 ఆర్గ్యుమెంట్లు ఉన్నాయట. ఇప్పుడు అవన్నీ లెక్క పెట్టేటప్పటికి మనకు మొత్తం 15 ఆర్గ్యుమెంట్లు ఇంకా వస్తాయి, ఇంకా ఉన్నాయి. బౌద్ధ మతం కూడా నిరాకరించాలి కదా. అనాది కర్మ నుంచి శరీరం పుట్టదు, అనాది శరీరం నుంచి కర్మ పుట్టదు. సరే, అంటే ఆది లేని కర్మ, ఆది లేని కారణం లేని కర్మ ఉండదు. అందుకని అనాది కర్మ నుంచి శరీరం పుట్టదు. అనాది కర్మ నుంచి శరీరం పుట్టదు, ఎందుకంటే కారణం లేని దాని నుంచి ఎట్లా పుడుతుంది అన్నారు. కర్మ నుంచి శరీరం పుట్టదు, ఆది లేని కర్మ లేదు. ఆది లేని కర్మ లేదంటే కారణం లేని కర్మ లేదు అని అర్థం. కర్మకి కారణం ఎవరండి? కర్మకి కారణం ఎవరు? కర్మ చేయడానికి కారణం ఎవరు? శరీరం. అప్పుడు కారణం లేని కర్మ ఉంటుందా? అప్పుడు కర్మని అనాది అనగలవా? ఆది లేని కర్మ లేదు కనుక అనాది కర్మ నుంచి శరీరం పుట్టింది చెప్పి అనవాకు. ఆ కర్మకి కూడా కారణం ఉండి ఉండాలి. అదేవిధంగా అనాది శరీరం నుంచి కర్మ పుట్టడం అనేది లేదు. అంటే కారణం లేని శరీరాన్ని నుంచి కర్మ పుట్టింది అని కూడా అనలేవు. ఎందుకంటే శరీరం రావడానికి ఒక కారణం ఉండాలి కదా. శరీరాన్ని అనాది అంటావా, కారణం లేనిది అంటావా? శరీరం రావడానికే కర్మ కావాలి. కర్మ కారణం ఉంటే కదా వస్తుంది. అప్పుడు శరీరం అనాది అవుతుందా? కాదు. అనాది శరీరం నుంచి కర్మ పుట్టదు, అనాది కర్మ నుంచి శరీరము పుట్టదు, సాధ్యం కాదు. కనుక ఆది లేనిది అనాది. ఆదిహి అంటే కారణం, ఉత్పత్తి అని అర్థం. ఆదిహి అంటే 2వ అర్థం ఉత్పత్తి. కారణం లేని దానికి ఉత్పత్తి ఉండదు అని అర్థం. కారణం లేని దానికి ఉత్పత్తి ఉండదు. కర్మకి కారణం లేకపోతే అది పుట్టదు. జన్మ ఉంటేనే కర్మ పుడుతుంది. అర్థమైందా? కారణం లేని దానికి ఉత్పత్తి లేదు. ఆ విషయం నోట్ చేసుకోండి. కారణం లేని దానికి, ఇప్పుడు నేను లేక, ఇప్పుడు మీరు లేకుండా మీ పిల్లలు పుడతారా? మీ పిల్లలకు ఉత్పత్తి ఉన్నదా? వాళ్ళకి ఆది ఉత్పత్తి ఎవరు? మీరు లేకుండా, కారణం లేకుండా. మా పిల్లలు అనాది అండి అంటారా? అనాది అయినది పుట్టుక ఉండదు. వాళ్ళు పుట్టారా లేదా? పుట్టారు. పుట్టిన వాళ్ళకి కారణం ఉంది కదా, తల్లిదండ్రులు కారణం ఉన్నారు కదా. అప్పుడు వాళ్ళు అనాది కాదు కదా. కారణం లేనిది ఉత్పత్తి కాలేదు. ఇప్పుడు వాళ్ళు పుట్టారు అంటే వాళ్ళకి కారణం ఉండాలి. కారణం లేదు అనాది అన్నావు అంటే, వాళ్ళు అనాది అన్నావు అంటే వాళ్ళకి కారణం లేదన్నావు అంటే వాళ్ళకి పుట్టుక లేదు అని అర్థం. అంతే కదా. కారణం అనాది, మా పిల్లలకి పుట్టుక ఉన్నది, ఉత్పత్తి ఉన్నది అంటే వాళ్ళకి కారణం ఉండాలి. అప్పుడు అనాది కాదు. అంటే కారణం లేకపోవడం అనేది లేదు. కారణం మీరున్నారు, ఈ పిల్లలకి ఉత్పత్తి అయినారు వాళ్ళు. ఉత్పత్తి అయినారు కాబట్టి వాళ్ళకి కారణం ఉన్నది. ఏమిటా కారణం? తల్లిదండ్రులు. అప్పుడు ఆ పిల్లల్ని అనాది అంటారా? అనగలరా? అనలేరు. ఇప్పుడు నువ్వు కర్మ అనాది, జన్మ అనాది అంటే కారణం లేనిది ఉత్పత్తి ఎలా అవుతుంది? కనుక జన్మ పుట్టింది, జన్మ వచ్చింది అంటే పుట్టుక కదా, ఉత్పత్తి కదా. అనాది ఉత్పత్తి అనేది రెండు వ్యతిరేకం. ఉత్పత్తి అన్నావంటే దానికి కారణం ఉంది, కారణం ఉన్నది కాబట్టే ఉత్పత్తి అయింది. ఉత్పత్తి ఉండి కారణం ఉన్నదానికి ఉత్పత్తి అయ్యి కారణం ఉన్నది అనాది కాలేదు. అది ఈ శ్లోకంలో చెప్పింది. హేతు న జాయతే, అనాదేహే హేతు న జాయతే. ఫలం చాపి స్వభావత, స్వభావంగా, స్వభావత న్యాచురల్గా పుట్టిందంటావా? న్యాచురల్గా కూడా పుట్టడం అనేది ప్రశ్న లేదు. మా పిల్లలు న్యాచురల్గా పుట్టారండి అంటారు. పుట్టింది అనేది న్యాచురల్గా ఎప్పుడు పుట్టదు, దానికి ఒక కారణం ఉంటేనే పుడుతుంది. అలా పుడితే మన ఇంట్లో గొలుసులు, బంగారం, ఈ చేతులు, గాజులు ఇవన్నీ న్యాచురల్గా పుట్టచ్చు కదా. కారణం లేకుండా స్వభావత సహజంగా ఏది పుట్టదు. ఇహర్ స్వభావత అంటే సహజంగా, కారణం లేకుండా అని అర్థం. ఫలం అంటే శరీరం, హేతు అంటే కర్మ. కర్మ న జాయతే, కర్మ పుట్టదు. అనాది అయితే దానికి ఉత్పత్తి లేదు. ఫలం అనాదేహే ఫలం చ, శరీరం అనాది అయితే కర్మ నుంచి పుట్టదు. శరీరం అనాది అయితే అది కర్మ నుంచి పుట్టదు. ఎందుకంటే అనాది అయిన దానికి పుట్టుక ఉండకూడదు, పుట్టుక ఉన్నది అనాది కాదు. కనుక పోనీ స్వభావంగా పుట్టిందంట, స్వభావంగా ఏది పుట్టదు, సహజంగా తనకు తానుగా ఏది పుట్టదు. స్వభావత సహజంగా అంటే కారణం లేకుండా, ఉభయత అని అర్థం. ఉభయత స్వభావత ఏది పుట్టదు, న జాయతే. ఉభయత అంటే కర్మ జన్మ, ఉభయత రెండు తీసుకున్నా కూడా రెండు స్వభావంగా పుడతాయండి అన్నాడు. రెండు స్వభావంగా, వాటి స్వభావం ఏదండి? సహజంగా పుడతాయి అన్నాడు. సహజంగా ఎట్లా పుడతాయి అవి? పుట్టవు అన్నారు. తస్య యస్య యస్య ఆదిహి న విద్యతే, తస్య ఆదిహి న విద్యతే. ఏమిటండి పదం? యస్య ఆదిహి న విద్యతే, తస్య ఆదిహి న విద్యతే. గౌడపాదాచార్య వారు ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో మరి చూద్దాం ఎట్లా అని. ఇదో 13వ కారికలో చూసాం ఇది మనం. ఏం చెప్తున్నారంటే, యస్య దేనికైతే ఆదిహీన విద్యతే, కారణం ఉండదో, కారణం ఉండదో, దేనికైతే కారణం ఉండదో, యస్య ఆదిహీన విద్యతే, తస్య ఆదిహీన విద్యతే, దానికి పుట్టుక లేదు. తస్య ఆదిహి అంటే మొదలు, దానికి మొదలు. మొదలు అంటే ఏమిటి? ఉత్పత్తి. కారణం లేని దానికి ఉత్పత్తి లేదు అని అర్థం. యస్య ఆదిహి, ఆదిహి అంటే రెండు అర్థాలు చెప్పాను. ఆదిహి అంటే కారణమని, ఆదిహి అంటే ఉత్పత్తి అని. మనం అంటాం లేదు ఏమండి దానికి ఆది ఎక్కడండి అంటారు, మూలం ఎక్కడ, ఆది కారణం అంటారు. ఇంకొకప్పుడు కూడా వాడదాం, ఆది అంటే మొదలు, మొదలు అంటే ఉత్పత్తి. రెండు అర్థాలు వాడతామా లేదా? కనుక ఇప్పుడు ఆది అంటే కారణమని చెప్పచ్చు, ఉత్పత్తి అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ రెండు అర్థాలతో చెప్తే ఈ యొక్క వాక్యం కరెక్ట్గా ఉంటుంది. ఏదది? రెండవ లైన్లో యస్య ఆదిహి న విద్యతే, దేనికైతే కారణం లేదో, ఆదిని కారణంగా తీసుకుంటే దేనికి కారణమైతే ఉండదో, తస్య ఆదిహి న విద్యతే, దానికి మొదలు పుట్టుక లేదు అని అర్థం. దేనికైతే కారణం లేదో దానికి ఉత్పత్తి లేదు. ఇప్పుడు ఈ పుష్పానికి ఎవరండి కారణం? చాలా బాగుంది పుష్పం. ఈ పుష్పానికి కారణం ఎవరు? చెట్టు. లేదండి దీనికి కారణం లేదండి అన్నాడు. యస్య ఆదిహి నా విద్యతే, దీనికి కారణం లేదనుకోండి, తస్య ఆదిహి నా విద్యతే, దానికి పుట్టుక లేదని అర్థం. ఇది పుట్టుక ఉండదా లేదా దీనికి? ఇప్పుడు పుట్టుక ఉన్నదానికి కారణం ఉండి ఉండాలి. అర్థమైందా? నువ్వు కారణం చెప్పడం లేదు కదా, ఈ జగత్తుకు కారణం చెప్పలేకపోయినావు. సత్ అన్నావు, సత్తు కాదన్నాడు ఒకడు, అసత్ అన్నావు, అసత్తు కాదన్నాడు ఇంకొకడు, బ్రహ్మకార్యం అన్నావు, బ్రహ్మకార్యం కాదన్నావు, అనాది అంటావు, అనాది అనేది దానికి సంబంధం కాదు, అనాది నుంచి ఏది పుట్టదు అంటే కారణం లేని దాని నుంచి ఏది పుట్టదు. ఎస్య ఆదిహీన విద్యతే, దేనికి కారణం లేదో దానికి పుట్టుక లేదు. కర్మ అనాది అన్నావు కదా, కర్మ అనాది అన్నావు అనుకో, కారణం లేదన్నావు, అప్పుడు దానికి రావాల్సినటువంటి కార్యం ఏమిటి? జన్మ, శరీరం. శరీరం పుడుతుందా? పుట్టదు. అనాది కారణం లేనటువంటి కర్మ నుంచి శరీరం కార్యం ఎట్లా వస్తుంది అన్నారు. కార్యం రాలేదు. ఎస్యే ఆదిహి నా విద్యతే, కర్మకి కారణం లేదండి. కర్మకి కారణం లేకపోతే అప్పుడు కర్మ ఉత్పత్తి అయిందా? ఉత్పత్తి అవుతుందా కారణం లేకపోతే? అవ్వదు. శరీరానికి కారణం లేదన్నావు, శరీరం అనాది అన్నావు. శరీరం అనాది అయితే అప్పుడు శరీరానికి కూడా ఉత్పత్తి లేదని అర్థం. శరీరం ఉత్పత్తి అయిందా లేదా? అయింది. ఇప్పుడు అనాది అంటావా మరి? అనవాకు. ఇంతటితో ఈ వాదం అయిపోయిందండి. ద్వైత వాదం, కర్మ సిద్ధాంతాన్ని పట్టుకొని పుణ్యపాపాలు జ్యోతిష్కుల దగ్గర తిరుగుతూ ఉంటారు చూసారా. ఇప్పుడు రాముని వారు పుట్టాడు, రామనవమి చేశాం కదా, శ్రీకృష్ణుడు పుట్టాడు, ఆ శరీరాలన్నీ పుట్టినయా లేదా? పానకం తాగారా లేదా? రొడపప్పు తిన్నారా లేదా? ఇవన్నీ ఎందుకు చెప్పింది శాస్త్రం అంటే అధ్యారోపం అన్నాం, మెట్టు. నిన్ను పైకి తీసుకురావడానికి ఇవన్నీ మెట్లు చెప్పబడినయే, కానీ ఇలా ప్రశ్న వేసుకుంటూ పోతే సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారంభ కర్మ, నువ్వన్నీ చేసిన కర్మలే నీ ఈ యొక్క జన్మ దుఃఖాలకు కారణం. అంటే నేనెప్పుడు చేశానండి, అసలు నాకు తెలియనే తెలియదు అని అంటున్నావా లేదా? ఏమండి, ఎప్పుడో చేసిన జన్మకి ఇప్పుడు అనుభవించాలండి నేను అంటే ఎంత కోపం వస్తుంది మనకు? కనుక మనిషి ఎంత బాధపడతాడు, ఏ జన్మలో చేసిన పాపము, అయ్యో ఏ జన్మలో చేసిన పాపం ఇంత నరకం అండి అనుభవించాలి నేను అని అడుగుతున్నాడా లేదా? కనుక ఆ ప్రశ్నకి నీకు సమాధానం రావాలంటే అద్వైతానికి వచ్చి తీరాలి, లేకపోతే ఆ కర్మ సిద్ధాంతం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, నీకు కోపం వస్తూనే ఉంటుంది ఆ కర్మ మీద. లేదు, నీ కర్మ బాగానే ఉందంటే పోనీ పిల్లల కర్మ అవన్నీ బాగుండాలి మళ్ళీ కదా. మన కర్మ ఏదో బాగుందిలే అనుకుంటే జన్మనిచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ కర్మ ఎట్లుండదో మనకు తెలియదు, వాడికి వచ్చే దుఃఖం కూడా మనకు ఎఫెక్ట్ అవుతూ ఉంటూ ఉంటుంది కదా. ఇది ఎక్కడ గొడవండి, నా కర్మ కాకుండా వీడి కర్మలు కూడా నేను ఎక్కడ నెత్తన వేసుకుండేది. నలుగురు పిల్లలు ఉంటే నాలుగు రకాల కర్మలు, వాళ్ళ వాళ్ళ కర్మలు, వాళ్ళ వాళ్ళ జన్మలు, ఎక్కడి నుంచో వాళ్ళు వస్తూ ఉంటే అది ఎఫెక్ట్ అవుతుందా లేదా, ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా లేదా, ప్రభావం పడుతున్నదా లేదా? పండిత పుత్ర సుంఠ అంటుంటారు. వీడు పండితుడైతే సుంఠ ఎందుకు పుట్టాలి అంటే వాడి కర్మ, వాడు సుంఠ అయితే ఈయనకి ఎందుకు బాధ అంటే అయ్యో మా అబ్బాయి కదండి అన్నాడు చూసారా. కనుక ఇవన్నీ కూడా మనకు అసంతృప్తినిస్తాయి. ఎవరో చేసిన కర్మకి, ఆ జీవుడు ఎప్పుడో చేసిన కర్మకి వాడు నా ఇంట్లో ఎందుకు పుట్టాలి, నా కడుపును ఎందుకు పుట్టాలి, నాకు పుట్టి మళ్ళీ నాకెందుకు బాధనివ్వాలంటే ఇది ఎక్కడండి, ఎంత ఇది ఏమన్నా న్యాయమా అసలు, ఇది ఏమి న్యాయం అండి అంటాడు. అందుకనే శాస్త్రం చెప్తుంది ఇది న్యాయంగా అనిపించలేదు కదా నీకు, ఇది ఎందుకు చెప్పానో తెలుసా, నువ్వు అందులో సత్యం ఉందనుకుంటున్నావు, నువ్వు అది సత్యం కాదు, దాని నుంచి నువ్వు బయటపడాలి, కార్యకారణ దాని నుంచి బయటపడు అంటుంది శాస్త్రం. వీళ్ళందరినీ వదిలిపెట్టండి ఇప్పుడు, ఇవన్నీ ఆస్తిక వాదాలు, ఆస్తిక దర్శనాలు. ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఏమిటి? ఆస్తిక దర్శనాలు, సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషిక, పూర్వమీమాంసక, ద్వైత సిద్ధాంతం, వీళ్ళందరూ కూడా ఆస్తిక దర్శనాలు. ఆస్తిక దర్శనాలు అంటే ఏమిటి? ఈ యొక్క వేదాన్ని వీళ్ళు ప్రమాణంగా తీసుకొని ఈశ్వరుడు లేడన్నప్పటికీ కూడా, దేవుడు లేడండి వీళ్ళందరికీ, నిరీశ్వరవాదులు వీళ్ళందరూ, దేవుడు లేడు, వేదం మాత్రం ప్రమాణం, వేదాన్ని ఒప్పుకొని వేదంలో చెప్పబడినటువంటి పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, వేద పూర్వంలో చెప్పినటువంటి అన్నీ ఒప్పుకున్న వాళ్ళు వీళ్ళు. అందుకని వీళ్ళని ఆస్తికులు అన్నాం. వీళ్ళందరినీ నిషేధించాం మనం. వాళ్ళు చెప్పిన సృష్టి సిద్ధాంతం తప్పు అని నిర్ణయం చేశాం. ఇంకా అయిపోలే, నాస్తికులు ఉన్నారండి, ఆ నాస్తికులు చెప్పిన సృష్టి సిద్ధాంతాన్ని కూడా మనం నిషేధించాలి. ఎవరెవరు నాస్తికులు అని చూస్తాం ఇప్పుడు. 24వ కారిక నుంచి 28వ కారిక వరకు నాస్తిక సిద్ధాంత సృష్టివాద నిషేధము. నాస్తిక దర్శన సృష్టివాద నిషేధము అన్నారు. ఈ నాస్తికుల్లో ఎవరెవరు ఉన్నారు అనేది చూస్తాం తర్వాత. చదువుతాం 24వ కారిక. ఇందులో కూడా కరెక్షన్స్ ఉన్నాయి. ప్రజ్ఞప్తేహే 197వ పేజీలో పై శ్లోకం, ప్రజ్ఞప్తేహే సన్ నిమిత్తత్వం, నన్ నిమిత్తత్వం లాగున్నది, సన్ నిమిత్తత్వం, ప్రజ్ఞప్తేహే సన్ నిమిత్తత్వం అన్యథా. 2వ లైన్లో పరతంత్ర స్థితామత, పరతంత్ర దీర్ఘం ఉండాలి, పరతంత్ర చదువుతాం. ప్రజ్ఞప్తే సన్నిమిత్తత్వం అన్యథా ద్వయనాశతః సంక్లేశస్యోపలబ్ధేశ్చ పరతంత్రాస్థితామత. ముందు ఈ యొక్క సిద్ధాంతాలు చదివే ముందు వాళ్ళ యొక్క ఆ సిద్ధాంతాలు ఏమిటని మనం తెలుసుకోవాలి. మొదట నాస్తిక మతం చార్వాక మతం. చార్వాక మతం ఒక నాస్తిక మతం. తరువాత జైన మతం ఒక నాస్తిక మతం. జైన మతం. 3 బౌద్ధ మతం. బౌద్ధ మతంలో మళ్ళీ 4 భాగాలు, 4 శాఖలు ఉన్నాయి. కనుక 4 బౌద్ధ శాఖలు, ఒక జైన మతం, ఒక చార్వాక మతం. మొత్తం ఎన్నైనాయి? క్యాలిక్యులేటర్ కావాలా? 6. చార్వాక, జైన, 4 బౌద్ధ మతాలు. అవేమిటి 4 అనేది చెప్తాం. ముందు ఈ చార్వాక మతం ఏమిటి అనేది. చార్వాక మతం అంటే చార్వాకుడు ఈ శరీరమే ఆత్మ, ఈ శరీరం తర్వాత సూక్ష్మ శరీరం ఉండడం, అది ఈ శరీరం పోయిన తర్వాత ప్రయాణించడం, ఇట్లాంటివన్నీ ఏమీ లేవు. అసలు కారణ శరీరం, సూక్ష్మ శరీరం ఇవన్నీ లేవు. స్థూల శరీరం ఒక్కటి ఉన్నది, ఉన్ననాళ్ళు ఉంటుంది పోతుంది, ఇంతే వాళ్ళ యొక్క సిద్ధాంతం. అందుకని ఏం చేస్తాడు చెప్తాడంటే, ఉన్ననాళ్ళు హాయిగా జీవించు, ఆనందంగా జీవించు, అప్పు చేసైనా జీవించు, అప్పు ఎట్లా తీరుస్తాడంటే ఎగ్గొట్టిపో అన్నాడు. యావజ్జీవేత్ సుఖం జీవేత్, వాళ్ళ సిద్ధాంతం ఇదండి. యావజ్జీవేత్, ఎంతకాలం జీవిస్తావో సుఖం జీవేత్, సుఖంగా ఉండు, కష్టపడవాకు, అస్సలు కష్టపడద్దు, సుఖంగా జీవించు. ఏమండి ఎట్లా సుఖంగా జీవించేది, డబ్బులు లేవు కదంటే, రుణం కృత్వా ఘృతం పిబేత్ అన్నాడు. అప్పు చేయి, ఏముంది బ్యాంకులో వాళ్ళు ఇస్తారు కదా, దేనా బ్యాంకు ఉంది కదా, అప్పు చేసి రుణం కృత్వా ఘృతం పిబేత్, బాగా మైసూరు పాకులు తిను, నెయ్యితో చేసిన గారెలు తిను, అన్నీ సుఖ అన్నీ చేసుకొని తిను, రుణం కృత్వా ఘృతం పిబేత్. ఏమండి అప్పు చేస్తే అప్పు ఎట్లా తీరుస్తా ఉన్నాడు, అప్పు ఎలా తీర్చకపోతే పాపం వస్తుంది కదా అన్నాడు. అప్పు తీర్చాలి కదా, తీసుకున్న అప్పు తీర్చకపోతే పాపం వస్తుంది కదా అన్నాడు. ఎప్పుడు ఎవరికి పాపం వస్తుంది అన్నాడు. ఏ ఎవరికి పాపం వస్తుంది, భస్మీభూత దేహస్య పునరాగమనం కుతః, పాపం ఉంటే కదా మళ్ళీ పుడతావు నువ్వు, మళ్ళీ పుట్టడమే ప్రశ్న లేదు, పాపము లేదు, మళ్ళీ పుట్టడం లేదు. ఒకసారి భస్మం అయిపోతే శరీరం ఇంకెక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి రాదు. యావజ్జీవేత్ సుఖం జీవేత్, ఋణం కృత్వా ఘృతం పిబేత్, భస్మీ భూత దేహస్య భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. ఇప్పుడు ఉన్నటువంటి మోడ్రన్ వరల్డ్ అంటే అంతా చార్వాకులేనండి, హాయిగా ఆనందించరా, ఉన్ననాళ్ళు హాయిగా బతుకు, తిను తిను బాగా తిను, బాగా ఆనందించు, బాగా నిద్రపో. ఇది ఒక ఫిలాసఫీ అండి. వాళ్ళని మనం నిషేధించాల్సిన పనే లేదు. వాళ్ళని ఒక లెక్కలోకే తీసుకో. మెటీరియలిస్టిక్ పీపుల్, భౌతికవాదులు అన్నమాట. సుఖజీవనమే వాళ్ళకి. ఎట్టన్నా సంపాదించు, ఏమన్నా చెయ్యి, ఇళ్ళు కట్టు, అందరికీ బాగా నీ యొక్క సుఖభోగాలను చూపించు ఆనందంగా. ఇంతేగాని వాళ్ళకి పాప పుణ్యాలతో పని లేదు. స్వర్గం ఒకటి ఉన్నదని, సూక్ష్మ శరీరం వెళుతుందని, నరకం ఒకటి ఉన్నదని వాళ్ళకి లెక్కలేదు. అట్లాంటి వాళ్ళతో మనం ఎందుకండి మాట్లాడటం? అందుకని ఆచార్యులు వాళ్ళని అస్సలు చూడని కూడా చూడరు. అటు పక్క అటు చూడని కూడా చూడరు. వాడిని నిషేధించేది అసలు అది ఇన్సల్ట్. మనకు వాడిని నిషేధించడం కూడా మనకి ఇన్సల్ట్ అని చెప్పి వాడిని అసలు చూడనట్లుగానే వెళ్ళిపోతూ ఉంటారు. చూడనట్లుగా వెళ్ళిపోయినారు కదా. మరి వీళ్ళు ఎవరు ఉన్నారు? జైనులు. ఆ జైనులు కూడా కొంచెం పవర్ఫుల్ ఏం కాదు. జైనులని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? జీనా అంటే ఇంద్రియాలను జయించినటువంటి వాడు అని అర్థం. వర్ధమాన మహావీర ఆ ఇంద్రియాలను జయించి నియంత్రణ చేసి తన యొక్క మతాన్ని, సిద్ధాంతాన్ని స్థాపించాడు ఆయన. అందుకనే దాన్ని జైన మతం అన్నారు. జీనా అంటే ఇంద్రియ జయించిన వాడు, జైన అని అర్థం. జీనా అని పేరు. ఆ జీనా అనే వ్యక్తి ఎవరైతే ఇంద్రియాలను జయించాడో ఆ వ్యక్తిని అనుసరించేవాళ్ళు జైనులు అన్నారు. వర్ధమాన మహావీర ఇంద్రియాలను జయించేటప్పటికి ఆయనకి జీనా అని పేరు. జీ అంటే జయించడం. జీ జయధాతు, జయించడం. ఆ జీ జీనా వర్ధమాన మహావీర చెప్పినటువంటి సిద్ధాంతాలను పాటించేవాడని జైనులు అన్నారు. జైన్స్ అంటారు. ఇప్పుడు కూడా ఉంటారు అంత, ఎక్కడ పట్టినా జైనులు ఉన్నారు కదా, వాళ్ళు జైనులు అని అర్థం. అసలు దీనికి ఆది మొదల ఎవరంటే రిషభదేవ అని పేరు ఆయనకి. రిషభదేవ, రిషభదేవ అని మొదలు ఆది. తర్వాత వర్ధమహాన మహావీర దాన్ని ప్రసిద్ధి చేశాడనమాట. వర్ధమాన మహావీర. సరే, వీళ్ళను కూడా మనం నిషేధం చేయాల్సినంత అంత పని లేదు. వాళ్ళు పెద్దగా సిద్ధాంతాలు ఏమి, సృష్టి గురించి ఏం మాట్లాడరు. మనకి ఇప్పుడు బౌద్ధమే పెద్ద సమస్య. బౌద్ధ మతం బుద్ధుడి నుంచి పుట్టినటువంటి, బుద్ధుడు చెప్పిన దాన్నే నాలుగు రకాలుగా చెప్పారు వాళ్ళ శిష్యులు. ఏమిటి ఆ నాలుగు అంటే, మొదటిది సౌత్రాంతిక అని పేరు. సౌత్రాంతిక, సౌత్రాంతిక బౌద్ధ మతం. సౌత్రాంతిక సరస్వతి సా, సౌభాగ్యవతి రాస్తారు కదా, సౌ. త్రాంతిక తాంత్రికులు అంటుంటారు చూసారా, తాంత్రిక. సౌ సౌత్రాంతిక మతం, సౌత్రాంతిక బౌద్ధ మతం. రెండు వైభాషిక బౌద్ధ మతం. వైభాషిక భాష, విభాష, వైభాష, వైభాషిక బౌద్ధ మతం. మూడు యోగాచార బౌద్ధ మతం. ఒక బుద్ధుడు, ఆయన శిష్యులు చూడండి ఎట్లా తయారైనారు. యోగాచార బౌద్ధ మతం. నాలుగు మాధ్యమిక బౌద్ధ మతం. నాలుగు మాధ్యమిక బౌద్ధ మతం. ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకుంటే కదా వాళ్ళు చెప్పేది ఏమిటో మనకు అర్థమవుతుంది. అందుకని ముందు తెలుసుకోవాలి. ఈ సౌత్రాంతిక, వైభాషిక, యోగాచార, మాధ్యమిక నలుగురు కలిసి బౌద్ధ మతం. నలుగురు చెప్పేది వేరువేరు, నలుగురు చెప్పేది వేరువేరు. ఎలా అంటే, ఏం చెప్తారు వాళ్ళంటే, సౌత్రాంతిక, వైభాషికాలు ఈ రెండింటి కలిపితే హీనయానం అని అర్థం. హీనయాన బుద్ధిజం. ఈ మాధ్యమిక, యోగాచార ఈ రెండు కలిపి మహాయాన బుద్ధిజం. అంటే మోక్షానికి హీనమైన మార్గం అని సౌత్రాంతిక, వైభాషిక. మోక్షానికి పొందడానికి ఉత్కృష్టమైన మార్గం మహాయాన బుద్ధిజం అన్నారు. యోగాచార, మాధ్యమిక, ఏదో లేండి పేర్లు ఎట్లా ఉంటే కానీ వాళ్ళు ఏం చెప్తారో చెప్పండి అన్నాడు. ఏం చెప్తారంటే, ఈ సౌత్రాంతికుడు ఏమంటాడంటే, ఈ బాహ్య ప్రపంచం, ఈ వస్తువులన్నీ సత్యం, ఇవి ఉన్నాయి అంటాడు. సౌత్రాంతిక బుద్ధుడు ఏమంటాడు, బాహ్య అర్థ అస్తిత్వవాది. ఈ అర్థం అంటే ఈ వస్తువులు, బాహ్య వస్తువులన్నీ ఉన్నాయి, ఇవి సత్యం. బాహ్యార్థ అస్తిత్వవాది. నేను తెలుసుకుంటున్నాను ఈ వస్తువులని, నేను సబ్జెక్ట్, చైతన్యాన్ని, కాన్షియస్నెస్ అంటాం కదా, చైతన్యము, తెలుసుకునేవాడు కర్త, సబ్జెక్ట్. ఈ తెలుసుకునేవాడు ఏం తెలుసుకుంటున్నాడు? వస్తువుల్ని తెలుసుకుంటున్నాడు, ఆబ్జెక్ట్. కనుక తెలుసుకునేవాడిని నేను ఉన్నాను, జ్ఞానము ఉన్నది. ఈ జ్ఞానం వలన ఏదో తెలుస్తున్నది కదా. జ్ఞానం ఉన్నది అంటే దేని జ్ఞానం రా అని అడుగుతావా లేదా? అంటే వస్తువులు ఉండాలా లేదా? ఏమండి నాకు జ్ఞానం ఉన్నదన్నాడు. ఏం జ్ఞానం? పుష్ప జ్ఞానం, క్లిప్పు జ్ఞానం. అంటే క్లిప్ ఉందా లేదా? జ్ఞానం ఉన్నది అంటే బయట వస్తువులు ఉంటాయి కదండి జ్ఞానం ఉంటుంది. కనుక జ్ఞానం అంటే చైతన్యం ఉన్నది లోపల, ఇక్కడ సబ్జెక్టు ఉన్నది సత్యం, బయట వస్తువులు సత్యం. ఇది సత్యం, బయట వస్తువులు సత్యం అని ఒప్పుకునేవాడు బాహ్యార్థ వస్తిత్వ, అర్థ అంటే వస్తువు పదార్థం ఉన్నది అని చెప్పేవాడు. ఈ వైభాషికుడు కూడా అదే చెప్తాడు. సబ్జెక్టు ఉన్నది, ఆబ్జెక్టు ఉన్నది, తెలుసుకునేవాడు ఉన్నాడు, తెలుసుకోబడే వస్తువులు ఉన్నాయి. మరి ఇద్దరు ఒకటైతే రెండు పేర్లు ఎందుకండి? ప్రశ్న వస్తుందా రాదా? ఇద్దరు ఒకటే చెప్తున్నప్పుడు రెండు పేర్లు ఎందుకంటే, మొదటి సౌత్రాంతికుడు ఏమంటాడంటే, ఈ తెలుసుకునే వస్తువులు ప్రత్యక్షంగా తెలుస్తున్నాయి అంటాడు. ప్రత్యక్షంగా తెలుస్తున్నాయి, నేను చూస్తున్నాను కాబట్టి ఇవి ప్రత్యక్షంగా నాకు తెలుస్తున్నాయి కాబట్టి ఇది ప్రత్యక్షంగా ఉన్నాయి అంటాడు. ఎవరు? సౌత్రాంతిక బౌద్ధుడు. వైభాషిక బౌద్ధుడు ఏమంటాడు? నేను చూస్తున్నాను కాబట్టి అవి ఉన్నాయి, అందుకని నాకు అనుమానం అవి ఉన్నాయి అని చెప్తాన్నాడు. అనుమానం ద్వారా బాహ్యార్థ వస్తువుని నిరూపించేవాడు వైభాషిక బౌద్ధ మతం. బాహ్యార్థ వస్తువులు ఉన్నాయండి, ప్రత్యక్షంగా కాదు, నా మనస్సులో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి వల్ల, నేను చూస్తాం వల్ల అక్కడ ఉన్నాయని నేను అనుమానిస్తున్నాను అన్నాడు. ప్రత్యక్షంగా ఒప్పుకోడు. నాకు జ్ఞానం ఉన్నది కదా, ఏది? చామంతి పుష్పం. మనసులో జ్ఞానం వచ్చింది కాబట్టి ఉన్నది అన్నాడు. ప్రత్యక్షంగా చూడటం వల్ల కాదుట, నా మనసులో చామంతి అనే జ్ఞానం వచ్చింది కాబట్టి ఇక్కడేమున్నది, చామంతి పుష్పం అని అంటాడు. అంటే అనుమాన బాహ్య అస్తిత్వ, బాహ్యార్థ అస్తిత్వవాది. అనుమాన ద్వారా బాహ్యార్థ అస్తిత్వవాది వైభాషిక బౌద్ధ మతం. సౌత్రాంతిక ప్రత్యక్ష బాహ్యార్థ అస్తిత్వవాది. ప్రత్యక్షమ బాహ్యం అంటే వెలుపల, అర్థ అంటే వస్తువు, అస్తిత్వం అంటే ఉండడం, వాదం అంటే వాదించేవాడు. అర్థమైందా? ఇది సరే, వీళ్ళిద్దరు బాగానే ఉంది. యోగాచార్యుడు ఏమిటన్నాడు? బయట వస్తువులు లేవు, ఏం లేవు, అంతా మిథ్య అన్నాడు. బయట వస్తువులు లేవు, ఏమీ లేవు, ఆబ్జెక్టివ్ వరల్డ్ అన్నదే లేదు. మరి ఏముందా అన్నాడు? సబ్జెక్ట్, చైతన్యం, కాన్షియస్నెస్, ఇది మాత్రమే ఉన్నదన్నాడు. విజ్ఞానం అన్నాడు. అందుకని మా యోగాచార్యుడికి విజ్ఞానవాది అని పేరు. విజ్ఞానం అంటే చైతన్యం. ఈ జ్ఞానం మాత్రమే ఉంది కానీ బయట పదార్థాలు లేవు అన్నాడు. ఇవన్నీ ఏమిటయ్యా అన్నాడు? అవన్నీ మిథ్య అన్నాడు. అవి నిజంగా లేవన్నాడు. మనలాగే అద్వైతిలాగానే. ఈ అంటే ఏమిటి? ఏక అర్థ అస్తిత్వవాది. బాహ్య అస్తిత్వం లేదు. ఏకార్థ అంటే సబ్జెక్టు మాత్రమే ఉన్నది, జ్ఞానం మాత్రమే ఉన్నది, విజ్ఞానం చైతన్యం మాత్రమే ఉన్నది కానీ బయట ప్రపంచం లేదన్నాడు. మరి నాలుగో మాధ్యమికుడు ఏమన్నాడు అన్నాడు? ఇది లేదు, అది లేదు అన్నాడు. జ్ఞానము లేదు, బయట వస్తువులు లేదు. సర్వనాస్తిత్వవాది. మొదటి ఇద్దరేమో సర్వ అస్తిత్వవాది, అన్నీ ఉన్నాయి నిజంగా. రెండవ వాడేమో ఇది ఉన్నది కానీ అది లేదన్నాడు. నాలుగో వాడేమంటున్నాడు? ఇద్దరూ లేరు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, మొత్తం శూన్యం అన్నాడు. శూన్యవాదం. మాధ్యమికవాది, శూన్యవాది. ఇదండి బౌద్ధ మతం. ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు ఆ యోగాచార్యుడితో చేరి, ఎందుకంటే మనలాగే మాట్లాడుతున్నాడు కదా, అందుకని వాడితో చేరినట్లుగా చేరి ముందు రెండింటిని తీసేయాలి. తీసేసిన తర్వాత వారి పని పడతాం. తర్వాత యోగాచార మతం ఈ కార్యక్రమంలో అదే చెప్తున్నారు. 24 నుంచి 28 దాకా వచ్చే వారం ఈ బౌద్ధ మతాన్ని పంపించేద్దాం. ఎక్కడికి? నేపాల్కి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.